డిసిడి నంబర్ 145 జరిగిన స్థానం ఇంద్రప్రస్ అహ్మద్ నగర్ పార్టీ. మురళీ తేదీ 10/8/65. నడిచిన తేదీ 1/6/2004. ఈరోజు 10/8/65 ప్రాత క్లాస్. రికార్డు నడిచింది. మన పుణ్యక్షేత్రాలు భిన్నమైనవి. తీర్థ తీర్థ అనగా పుణ్యక్షేత్రము. పుణ్యక్షేత్రం అని దేనిని అంటారు అంటే గమ్యాన్ని చేర్చేటటువంటి స్థానాన్ని పుణ్యక్షేత్రం అని అంటారు. తీర్ అనగా ఒడ్డు, తా అనగా స్థానం, అంటే ఒక ఒడ్డుకు చేర్చేటటువంటి స్థానం అయింది. నావ దారి తప్పిపోతుంది, మరియు ఆ నావకు ఒక తీరం కావాలి. తుఫాన్ వస్తే నావ దారి తప్పుతుంది. ఇదైంది జీవన రూపి నావ అయింది. దానిని శరీర రూపి నావ అనండి. ఎందుకంటే ఎంతవరకు అయితే శరీరం ఉంటుందో, శరీరంలో కూర్చొని ఉన్న ఆత్మ ఉంటుందో, ఆత్మ అయింది నావలో కూర్చొని ఉండేవారు అనగా ప్రయాణికుడు, మరియు శరీరం అయింది నావ. మరి ఈ శరీర రూపి నావ దుష వైతరిణి నదిలో పడి ఉంది. మరి దీనిని ఒక గమ్యస్థానానికి చేర్చేటటువంటి నావికుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఒక తీరానికి చేరుస్తారు. మరి అటువంటి మన పుణ్యక్షేత్రాలు అతీతమైనవి. ప్రపంచంలో లాగా స్థూల పుణ్యక్షేత్రాలు లాంటివి కాదు. ఓం శాంతి. మధురమైన పిల్లలు పురాతన సత్సంగానికి మరియు ఇప్పటి సత్సంగం యొక్క అనుభవీలుగా అయ్యారు. పాస్ట్ లో అనగా మొదట్లో ఏ సత్సంగాలు ఉండేవి? మొదట్లో ఏవైతే సత్సంగాలు ఉండేవో అవన్నీ కూడా దేహదారి గురువులు నేర్పించినటువంటి సత్సంగాలు అయ్యాయి. కానీ పేరైతే పెడతారు సత్సంగం అని. కానీ వారు ఆపదల్నే ఇస్తూ ఉంటారు, అందుకని అది వాస్తవంగా సత్సంగం అవలేదు. సత్సంగం కాదు, లక్సంగం అయింది. అంటే అఘాతంలో పడవేసేవారయ్యారు. పురాతన సత్సంగాలకు మరియు ఇప్పటి సంగమీదు యొక్క సత్సంగానికి చాలా వ్యత్యాసం ఉంది.
బుద్ధి
పురాతనమైనటువంటి ఈ సత్సంగంలోకి రావడానికి ముందు మీ బుద్ధిలో ఏమి ఉండేది, మరియు ఇప్పుడు మీ బుద్ధిలో ఏమి ఉంటుంది? మొదట అయితే బుద్ధిలో ఉండేది అమర్నాథుని యాత్ర చేయాలి అని. ఇప్పుడు మీ భగవంతుడు ఏమి పర్వతాల మీద కూర్చొని ఉండరు అని. భగవంతుడైతే ఉన్నత స్థితిని కలిగిన వారు, మరియు వారు ఉన్నత స్థితిలో ఉంటారు. అందుకనే శివుని మందిరాలు సదా ఎత్తైన స్థానంలో కట్టడం జరుగుతుంది. ఇదేమి స్థూల రూపంలో ఉన్నత స్థానం యొక్క విషయం కాదు, కానీ ఆత్మయమైన మన పేరు పోల్చినట్లయితే మనసు బుద్ధి ద్వారా వారి స్థితి ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మయమైన మనం జనన మరణ చక్రంలోకి వచ్చేటటువంటి వారిమయ్యాము. మరి ఆత్మల యొక్క ఆ పరంపిత పరమాత్మ జనన మరణ చక్రంలోకి వచ్చేటటువంటి వారు కారు. అందుకనే సదా ఉన్నత స్థితిలో ఉంటారు. ఆ ఉన్నత స్థితికి గుర్తుగానే అమర్నాథ మందిరాన్ని చూపించారు. అయితే ఈ రాత్రి పగల యొక్క వ్యత్యాసం చూడడానికి కనిపిస్తుంది. ఆ సత్సంగాల్లో అయితే కేవలం వింటూ ఉంటారు. భక్తులు వెళ్తారు, వింటారు, మరియు భగవంతునిగా అయి కూర్చున్నటువంటి ఆ గురువులు వారికి వినిపిస్తారు. కానీ జీవనంలో ధారణ ఎవరు కూడా చేయలేకపోతారు. ఈ విధంగా సత్యనారాయణ యొక్క కథను వినిపిస్తారు. గీతలో అయితే భగవంతుడు అర్జున్ తో చెప్పారు, హే అర్జున్, నీవు నరవేషంలో ఉన్నావు, నేను నరు నుంచి నారాయణగా తయారు చేయడానికి వస్తాను అని. ఆ నారాయణుడుగా తయారు చేసేవారు నరు నుంచి నారాయణుడుగా తయారు చేస్తారు. కానీ వారు కేవలం నారాయణ యొక్క కథలు వినిపిస్తారు. ఆ సత్యనారాయణ కథలో లీలావతి, కళావతి, కలప వ్యాపారుల యొక్క కథలైతే ఉంటాయి. కానీ సత్యనారాయణ కథనైతే ఎవరు కూడా వినిపించరు. అయితే అసలైనది వినడం, అసలైనది వినిపించడం, అసలైనది జీవనంలో ధారణ చేయడం, మరియు అలా తయారవడం, ఈ విషయాన్ని పరంపిత పరమాత్మ వచ్చి ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఏ పిల్లలు, ఇప్పుడు మీరు నర రూపంలో ఉన్నారు. నేను మిమ్మల్ని నరు నుంచి నారాయణుడుగా తయారు చేయడానికి వచ్చి ఉన్నాను. మీ బుద్ధిలో ఈ లక్ష్యం ఉంటుంది. ఏ విధంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో బుద్ధిలో లక్ష్యం ఉంటుంది?
व्यक्ति की पढ़ाई पढ़ रहे हैं तो हम सब जलवाएंगे, वकालत की पढ़ाई पढ़ रहे हैं तो हम सब वकील बनेंगे।
డాక్టర్లుగా అయ్యేటటువంటి చదువు చదువుతున్నాము అంటే మేము సర్జన్లుగా అవుతాము, మరి వకీలు వృత్తి చదువుతున్నాము అంటే మేము వకీలుగా అవుతాము అని అదేవిధంగా పరమాత్ముడు వచ్చి ఏదైతే చదువు చదివిస్తారో అందులో నరు నుంచి నారాయణగా అయ్యేటటువంటి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. అనగా మనుషులను దేవతలుగా తయారు చేసేటటువంటి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. మనుషులు దేవతలుగా ఎలా అవుతారు? మనుషులు ఎప్పుడైతే వారి కర్మల్ని బాగుపరుచుకుంటారో అప్పుడు వారు దేవతలుగా అవుతారు. మరి మనుషులు ఎప్పుడైతే చెడు కర్మలు చేస్తారో అప్పుడు వారు మనుషుని రూపంలో రాక్షసులుగా అవుతారు. మరి మనుషులే దేవతలుగా అవుతారు. సత్యుగంలో రామకృష్ణుని యొక్క రాజ్యంలో ఆ దేవతలు ఉండేవారు. ఇప్పుడు అసురి రాక్షసుల యొక్క రాజ్యం వచ్చేసింది, అందులో మనుషులందరూ కూడా రాక్షసులుగా అయిపోయి ఉన్నారు. అసురులు రాక్షసులు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే తనవు మనసు ధనము ద్వారా దుఃఖాన్నే ఇస్తూ ఉంటారు. సుఖాన్ని వారు ఇవ్వనే ఇవ్వలేదు, అటువంటి వారిని అంటారు మనుషుని రూపంలో రాక్షసులు అని. అటువంటి వారిని నరు నుంచి నారాయణగా తయారు చేయడం కోసం ఇప్పుడు తండ్రి వచ్చి సత్సంగాన్ని తెరుస్తారు. మీ మనసులో ఏ కోరిక లేదు, మీరు కేవలం తండ్రి ద్వారా రెండు మాటలు వినడం కోసం ఇక్కడికి వస్తారు, మరి వాటిని జీవనంలో ధారణ చేయడం కోసం వస్తారు. ఆ సత్సంగాల్లోకి వెళ్లి శాస్త్రాల యొక్క రెండు మాటలను వింటారు. మనుషు గురువుల ద్వారా శాస్త్రాలు రాయడం జరుగుతుంది. మనుషు గురువులు స్వయమే వికారులయ్యారు, మరి వికారులు తప్పకుండా ఇతరులు కూడా వికారులుగానే తయారు చేస్తారు. వేలాది సంవత్సరాల నుంచి సత్సంగాలు జరుగుతూ వచ్చాయి, శాస్త్రాలు వింటూ వచ్చారు, వినిపిస్తూ వచ్చారు, ప్రపంచం కిందకు దిగజారుతూ పోయింది. ఇప్పుడు పరమాత్మ తండ్రి వచ్చి చెబుతారు, పిల్లలు నేను శాస్త్రాలను చదివి మీకు వినిపించాను అని. నేను మీకు ఏదైతే డైరెక్ట్ వినిపిస్తానో శాస్త్రాల యొక్క సారాన్ని వినిపిస్తాను. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ బుద్ధిలో ఉంది మేము తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నాము అని. మరియు వారి ద్వారా స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవడం కోసం జ్ఞాన యోగాన్ని నేర్చుకుంటున్నాము.
ఓ దేవ్ బాప్ అది సత్యమే ప్రవేశపెట్టే व्यक्ति के रूप में दिखाया जाता है शंकर के रूप में। वो मनुष्य आत्मा में सबसे बड़ी आत्मा, महान आत्मा, महान देवता आत्मा। इसलिए हम सब आत्मा आत्मा भाइयों के बीच में वो ज्यादा है।
मन तंड्री శివుడు అయ్యారు. మరి శివ తండ్రి ఏ తనులో అయితే ప్రవేశిస్తారో వారిని త్రినేత్రి రూపంలో చూపిస్తారు, శంకరుని రూపంలో చూపిస్తారు. వారు మనిషి ఆత్మల్లో అతి పెద్ద ఆత్మ, మహాన్ ఆత్మ, మహాన్ దేవాత్మ. అందుకని ఆత్మలైన మనందరి మధ్యలో వారు దాదా అనగా పెద్ద అన్నయ్య అయ్యారు. అయితే బాప్దాదా ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటాం. ఏ వారసత్వాన్ని తీసుకుంటాం? సుఖ శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకుంటాం. స్వర్గంలో సుఖం కూడా ఉంటుంది మరియు శాంతి కూడా ఉంటుంది. దానినే అంటారు సత్యయుగం అని, అంటే సత్యం యొక్క యుగం అని.
అది
ఇప్పుడైంది అసత్యమైన యుగం, కలహాల యుగం. కలహాలు మరియు కష్టాల యొక్క యుగం. ఈ కలహాలు కష్టాల యుగాలను మార్చి సత్యుగాన్ని స్థాపన చేయడం కోసం పరమాత్మ తండ్రికి రావాల్సి వస్తుంది. ఏ విధంగా స్కూళ్లలో విద్యార్థులు అనుకుంటారు మేము బారిస్టర్లుగా ఇంజనీర్లుగా అవుతాము అని, అదే విధంగా మీ బుద్ధిలో కూడా లక్ష్యం ఉంది మేము నరు నుంచి నారాయణుడుగా అవుతాము అని. ఏదో ఒక పరీక్ష పాస్ అయ్యి ఈ పదవిని పొందుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మేము చదివి ఫలానా వారిగా అవుతాము అన్న ఈ విచారణ ఆత్మకు వస్తుంది. ఆ సత్సంగాల్లో లక్ష్యం గురించి ఏమీ తెలిసి ఉండదు, ఆ సత్సంగాల్లో ప్రాప్తి ఏమి అవుతుంది అని తెలిసి ఉండదు. కేవలం అలాగే వింటూ ఉంటారు. మరి ఎక్కడైతే ఎటువంటి లక్ష్యం ఉండదు, జీవనం యొక్క లక్ష్యమే ఉండదు, మరి లక్షణాలు ఎక్కడి నుంచి
వస్తాయి?
జీవనంలో లక్ష్యం తీసుకోవడం జరుగుతుంది, అప్పుడే లక్షణాలు వస్తాయి. డాక్టర్ స్కూల్లో డాక్టర్ గా అయ్యేటటువంటి లక్ష్యాన్ని తీసుకుంటారు, బారిస్టర్ స్కూల్లో జడ్జిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని తీసుకుంటారు, అప్పుడే లక్షణాలు వస్తాయి. అప్పుడు ఒకవేళ ఎవరికైనా కోరిక ఉన్నట్లయితే కూడా అది అల్పకాలిక ఆశ ఉంటుంది. సదాకాలం కొరకు అయితే ఎవరి ఆశ కూడా పూర్తి అవ్వదు. సాధువులను సన్యాసులను అడుగుతారు, ఏమని అడుగుతారు అంటారు, ఆశీర్వాదం ఇవ్వండి అని. ఈ భక్తి మరియు సత్సంగాలు చేస్తూ చేస్తూ ఇక్కడి వరకు వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మనమైతే తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. ఇప్పుడు ఆత్మలో ఒకే ఒక కోరిక ఉంది, ఆత్మకు తండ్రి నుంచి స్వర్గం యొక్క వారసత్వం తీసుకోవాలి అని. ఇప్పుడు మనం రావణ్ నుంచి నరకం యొక్క వారసత్వాన్ని తీసుకున్నాం.
రావణ అనేక ప్రకారమత దేనే వాళ్ళ
రావణుడయ్యారు. అనేక తలలు కలిగిన వారు, అనగా అనేక ప్రకారాల మతాన్ని ఇచ్చేటటువంటి వారు. అనేక రకాల మతం మీద నడుస్తూ నడుస్తూ మనం కిందకు దిగజారిపోతాం. ఇప్పుడు తండ్రి రాముడు వచ్చి ఉన్నారు, వారిని శాస్త్రాల్లో చూపిస్తారు. ఒక తల కలిగిన రాముడుగా రావణుడు అనేక తలలు కలిగిన వారు అయ్యారు. మరి రాముడు ఒక తల ఉన్నవారు అయ్యారు అనగా ఒక మతాన్ని ఇస్తారు. దుర్గతి నుంచి సద్గతి వైపుకు తీసుకువెళ్ళడానికి రెండు రెండు మాటలు మాట్లాడరు. ఆ సత్సంగాలు మొదలైన వాటిలో వారసత్వం తీసుకునేటటువంటి విషయమే ఉండదు. అక్కడైతే తండ్రే ఉండరు, అప్పుడైతే గురువులు ఉంటారు. వారసత్వం అయితే తండ్రి ద్వారా లభిస్తుంది. నేను జ్యోతిర్బిందు బిందు బిందు ఆత్మలైన మీ యొక్క తండ్రిని అయ్యాను. ఏ విధంగా జ్యోతిర్బిందువు భృగుటి మధ్యలో కూర్చొని ఉంది. ఆ జ్యోతిర్బిందు ఆత్మ యొక్క ప్రకాశము ఈ నేత్రాల ద్వారా వెలువడుతుంది. ఎంతవరకు అయితే ఆత్మ ఈ భృగుటి మధ్యలో ఉంటుందో అంతవరకు ఈ నేత్రాల ద్వారా రోషిణి అనగా ప్రకాశం వెలువడుతుంది. ఆత్మ ఎప్పుడైతే భృగుటి మధ్యలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు నేత్రాలు బటన్ లాగా అయిపోతాయి. మీరు అయ్యారు జ్యోతిర్బిందువు ఆత్మ. దానికి గుర్తుగానే మీరు మస్తకంలో బిందువు లేక తిలకాన్ని పెట్టుకుంటారు. తెలీదు. ఆ సత్సంగాల వారికి ఈ విషయాలు తెలీదు. ఈ బిందువు ఈ తిలకం ఏ విషయానికి గుర్తు అని వారికి తెలియదు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు చెబుతారు, పిల్లలు ఈ బిందువు మరి ఈ తిలకాన్ని చూపించడానికి కోసం లేకపోతే ఆడంబరం కోసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. మీరు లోపల నుంచి అనుకోండి, నేను జ్యోతిర్బిందు ఆత్మను నక్షత్ర స్వరూప ఆత్మను భృగుటి మధ్యలో ప్రకాశించేటటువంటి విచిత్రమైన సితారను అని. నేను జ్యోతిర్బిందు బిందు బిందు ఆత్మలైన మీ యొక్క తండ్రి జ్యోతిర్బిందు శివ పరమాత్మనయ్యాను. ఏ విధంగా భీమల తండ్రి భీమగానే ఉంటారు, ఏనుగు తండ్రి ఏనుగులానే ఉంటారు, మరి బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి ఎలా ఉంటారు? వారు కూడా బిందువే అయి ఉంటారు కదా. కానీ వారు జనన మరణ చక్రాలకి అతీతమైన వారు, అందుకనే వారిని పరంపిత పరమాత్మ శివుడు అని అంటారు. వారు మన తండ్రి అయ్యారు, మనము జనన మరణ చక్రంలోకి వస్తాము, అందుకనే ముందు వెనకటి జన్మలను మర్చిపోతాము. అందుకనే ఆత్మమైన మనం పరస్పరం సోదర సోదరులం అయ్యాం. ఇక్కడ తండ్రి మరియు వారసత్వం, తండ్రి మరియు పిల్లల యొక్క సంబంధమైంది. ఇక్కడ పిల్లలకు వారసత్వం నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా లభిస్తుంది. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, ఎవరు ఎటువంటి చదువును చదువుతారో, ఆ విధంగా అటువంటి పదవి వారికి లభిస్తుంది. స్కూల్ మరియు కాలేజీల్లో కూడా వారసత్వం యొక్క విషయం ఉండదు. అక్కడైతే చదివించేవారు టీచర్ అయి ఉంటారు. వారసత్వం యొక్క కోరిక కేవలం ఈ సమయం పిల్లలైన మీలో ఉండాలి. తప్పకుండా తండ్రి పరంధామం నుంచి వచ్చి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? పరంధామం నుంచి తప్పకుండా తండ్రి వచ్చి ఉన్నారు. వారికే గాయనం ఉంది. మీది ఉన్నతమైన ధామం, మీది ఉన్నతమైన కార్యం, మీ పేరు ఉన్నతమైనది అని. మరి తప్పకుండా వారు ఉన్నతమైన స్థానంలోనే కూర్చొని ఉంటారు. ఈనాడు గురువులు సత్సంగాల్లో నేర్పించారు పరమాత్ముడు సర్వవ్యాప్తి అని. మరి ఇప్పుడు పరమాత్మను సర్వవ్యాప్తి అని చెప్పినట్లయితే కాలు కింద మట్టిలో కూడా వచ్చేసారు. కనకనంలో ఇవిడిపోయారు. మరి బుద్ధి భ్రమిస్తుందా లేకపోతే ఒక స్థానంలో స్థిరంగా ఉంటుందా? మరి బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ తండ్రి చెప్తారు, పిల్లలు నేను ఈ పాపకు ప్రపంచంలో వ్యాపించలేను. నేను పాపము మరియు పుణ్య ప్రపంచానికి అతీతమైనటువంటి పారలోకంలో ఉండేటటువంటి వాడిని. ఏ విధంగా అయితే గీతలో కూడా చెప్పబడి ఉంది. నా తద్భాష అయితే సూర్యో నా శశంకో నా పావక అనగా అక్కడ సూర్యుని యొక్క ప్రకాశం చేరుకోలేదు, చంద్రుని యొక్క ప్రకాశం చేరుకోలేదు, మరియు అగ్ని యొక్క ప్రకాశం అక్కడ ఉండదు. తద్ధామ పరమం మమ అనగా నేను అటువంటి ధామంలో ఉండేటటువంటి వాడిని. ఎటువంటి ధామం అయింది? అక్కడకు వెళ్లి ఈ మనిషి ఆత్మలు తిరిగి వాపస్ ఈ మృత్యులోకంలోకి రారు. ఈ కలియుగి ప్రపంచంలోకి వాపస్ రారు, నేరుగా సత్యుగి స్వర్గీయ ప్రపంచంలోకి వెళ్తారు. అయితే నేను పరంధామం నుంచి వచ్చి ఉన్నాను. మనకు మరలా తమ దేహది యొక్క సదాసుఖం యొక్క స్వరాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. ఇది పిల్లల యొక్క బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకుంటారు, తండ్రి సన్ముఖంలోకి వెళ్ళినట్లయితే, బాబా సన్ముఖంలోకి వెళ్ళినట్లయితే మంచి మంచి జ్ఞాన బాణాలు తగులుతాయి అని. ఎందుకనో సన్ముఖంలో ఏవైతే విషయాలు వింటారో అందులో దృష్టి యొక్క ఫోర్స్ ఉంటుంది, వాచ యొక్క ఫోర్స్ ఉంటుంది, వైబ్రేషన్స్ యొక్క ఫోర్స్ ఉంటుంది. చెప్పినటువంటి విషయాలను ఎప్పుడైతే మనం టేప్ రికార్డర్ ద్వారా వింటామో టీవీలో చూస్తాము, అప్పుడు ఆ దృష్టి యొక్క ఫోర్స్, వాచ యొక్క ఫోర్స్, వైబ్రేషన్స్ యొక్క ఫోర్స్ అంత ఉండదు. అందుకనే చెప్పారు, ఎంతవరకైతే నేను సన్ముఖంలో రాను అంతవరకు ఎవరికి కూడా గతి సద్గతి లభించదు అని.
పరమాత్మ బాప జ్యోతి బిందు
పరమాత్మ తండ్రి జ్యోతిర్బిందు అయ్యారు, నిరాకారుడు అయ్యారు, అయినప్పటికీ కూడా ఎవరో ఒక మనిషి తనువులో వచ్చి పిల్లలైన మన యొక్క సన్ముఖంలో ఉంటారు. వారు సర్వశక్తివంతుడైన తండ్రి అయ్యారు. పిల్లలు కూడా జ్ఞాన బాణాలను వదలడంలో తీక్షణమైన వారిగా అవుతారు. కానీ నెంబర్ వారుగా పురుషార్థం అనుసారంగా ఉన్నారు. ఇక్కడైతే పిల్లలు డైరెక్ట్ వింటారు. అనుకుంటారు, బాబా మాకు అర్థం చేయిస్తున్నారు అని. ఇంకా ఏ స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ సత్సంగాల్లోనూ ఈ విధంగా అనుకోరు, పరమాత్మ తండ్రి మాకు చదువును చదివిస్తున్నారు అని. మనం బేహద్ తండ్రి నుంచి బేహద్ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మనం ఈ సృష్టి చక్రంలో పరిక్రమణ చేయడం కోసం వచ్చాము అని కూడా మీకు తెలుసు. మరి ఈ చక్రం గురించి తెలుసుకున్నాము. ఆ సత్సంగాల్లో అయితే జన్మ జన్మాంతరాలు రాకపోకలు జరుగుతూనే ఉండేవి. ఇక్కడైతే ఒకసారి ఒక విషయమైంది. భక్తి మార్గంలో ఏదైతే చేస్తూ వచ్చారో అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆ మార్గంలో వాస్తవంగా ఏ సారము వెలువడదు.
అది ఎంత కాలి.
ఇప్పుడు అల్పకాలికమైన సుఖం కోసం మనుషులు బుద్ధిని ఎంత భ్రమింప చేస్తూ ఉంటారు, ఎంత భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, ఇప్పుడు మాకు తండ్రి చదువు చదివిస్తున్నారు అని. బుద్ధిలో బాబానే గుర్తుకు వస్తూ ఉంటారు, మరియు పోగొట్టుకున్న తమ రాజరికం కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మనం ఎంత పురుషార్థం చేస్తామో, బాబా యొక్క స్మృతిలో ఉంటామో, మరియు జ్ఞానం యొక్క ధారణలో ఉంటామో, మరి ఇతరులకు కూడా జ్ఞానం యొక్క ధారణ చేయిస్తామో, అంటే ఉన్నత పదవిని పొందుకుంటాము. మరి పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఏ పురుషార్థం చేయాల్సి ఉంటుంది? మొదటి పురుషార్థమైంది తండ్రిని స్మృతి చేయడం. రెండవ పురుషార్థమైంది తండ్రి ద్వారా జ్ఞానాన్ని వినడం. మూడవ పురుషార్థమైంది విన్న జ్ఞానాన్ని ఇతరులకు వినిపించడం. నాలుగవ పురుషార్థమైంది విన్న జ్ఞానాన్ని జీవనంలో ధారణ చేయడం. ఈ ఈశ్వర జ్ఞానంలో ఇది నాలుగు సబ్జెక్టులు అయ్యాయి. ఇవన్నీ పిల్లల బుద్ధిలో ఉన్నాయి, అయినప్పటికీ కూడా తండ్రి కూర్చొని పిల్లల బుద్ధిని రిఫ్రెష్ చేస్తారు. మీరు చూస్తారు, మన సన్ముఖంలో ఇప్పుడు మనకు బేహద తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ తను ద్వారా అర్థం చేయిస్తున్నారు. వారికైతే తమ తనువు అంటూ ఏ లేదు.
चलती मंदिर जाते यहाँ देखने जाते हैं तो चलती मंदिर में तो उसके बाद ज्योति बिंदु रखा हुआ माना लिंग रखा हुआ है वो बिंदु का ही बड़ा आकार शिवलिंग बना के रख दिया है।
शिव मंदिरानी चूड़ानी वेलता है शिव मंदिर శివ జ్యోతిర్బిందు పెట్టి ఉంది అనగా లింగం పెట్టబడి ఉంది అది బిందు ఆకారానికే పెద్ద శివలింగాన్ని తయారు చేసి పెట్టారు దాని ద్వారా రుజువు అవుతుంది వారికి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు లేవు అని
बिनु पद चले सुने बिनु काना कर बिनु कर्म करे दीदी नाना आम मरे के सतल रस भोगी बिनु बाणी वक्तावन जोगी ऐसे कहते हैं।
అందుకని భక్తి మార్గంలో అంటారు మీకు చేతులు కాళ్ళు లేవు అయినా కూడా మీరు నడుస్తారు మీరే మొత్తం కార్యమంతా చేస్తారు వినుపగ చెల్లై సునై వినుకాన కరబిన కర్మ కర విధి నానా ఆనంద రహిత సకల రస భోగి వినువాణి వక్తావర జోగి అలా అంటారు కదా
निराकार होते हुए भी इस शक्ति पर आकर कोई मनुष्य तन में प्रवेश करता है।
అయితే ఆ నిరాకారుడు నిరాకారుడు అయి ఉండి కూడా ఈ సృష్టి మీద వచ్చి ఎవరో ఒకరి మనుష్య తనువులో ప్రవేశిస్తారు ఆ మానవుడు ఎవరై ఉంటారు
ఈ మనుష్య హోతే జో లడకే నారాయణ బంకే హే లడకే రామ్ బంకే హే అథవా కృష్ణ బంకే
ఆ మానవుడే అవుతారు ఎవరైతే నరుని నుంచి నారాయణుడుగా నరుడు నుంచి రాముడుగా అవుతారు మరియు కృష్ణుడుగా అవుతారు ఆ రామకృష్ణుల తనువులోని పరమాత్మ తండ్రి వచ్చి పిల్లలైన మనకు చదువును చదివిస్తారు వారి పేరును పెడతారు ప్రజాపిత బ్రహ్మ అని వారిని దాదా అనే అనుకుంటారు శివబాబా వారిలో ప్రవేశించి మనను మనకు చదువును చదివిస్తారు ఎవరిలో ప్రవేశించి చదువు చదివిస్తారు బాప మరియు దాదాలో ప్రవేశించి చదివిస్తారు తండ్రి అయ్యారు రామయ్య తండ్రి దాదా అయ్యారు కృష్ణ పిల్లవాడు మరి కృష్ణుని ఆత్మని సత్యుగంలో నారాయణుడుగా అవుతారు కలియుగ అంతిమంలో వచ్చి వృద్ధ మానవుడుగా అవుతారు ఆ వృద్ధ మానవ తనువులో వచ్చి పరమాత్మ తండ్రి బ్రహ్మ పాత్ర చేస్తారు బ్రహ్మ అనగా పెద్ద తల్లి మరి తప్పకుండా తల్లి ఉన్నట్లయితే తండ్రి కూడా ఉంటారు అందుకని పేరు కూడా ఇచ్చారు ప్రజాపిత బ్రహ్మ అని మరి శివబాబా వీరిలో ప్రవేశించి మనకు చదివిస్తున్నారు మీకు తెలుసు మొదటైతే ఈ విషయాలు మన బుద్ధిలో ఉండేవి కాదు అని మనం కూడా సత్సంగాలు చాలా చేసేవారిని పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా మనల్ని చదివిస్తారు మరి ఎప్పుడోకప్పుడు చదివించి ఉంటారు అన్న విషయం ఎప్పుడు కల్పనలో కూడా రాదు ఇప్పుడు మనం తండ్రిని తెలుసుకున్నాం సత్యుగి కొత్త ప్రపంచం స్వర్గీయ రాజ్యం మనకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది లోపల మనకు ఖుషి ఉంటుంది బేహద్దు తండ్రి ఎవరినైతే భగవంతుడు అని అంటారో వారు ఇప్పుడు మనకు చదివిస్తున్నారు
బాబా పతిత పావనుడు
బాబా పతిత పావనుడైతే అయ్యారు
ఫిర్ టీచర్ కే రూప్ మే బాటా సో పఢాయి భీ పఢా రహే హై
మరియు టీచర్ రూపంలో కూర్చొని మనకు చదువు కూడా చదివిస్తున్నారు
క్యా దో కామ్ బతాయి పరమాత్మది
ఏంటి పరమాత్మవి రెండు కార్యాలు చెప్పారు
ఏక తో ఆకర్ కే జ్ఞాన్ సునా కర్ కే పఢాయి పఢాతే
ఒకటైంది జ్ఞానాన్ని వినిపించి చదువును చదివిస్తారు
పతితో కోవన్ బాగా పఢాయి పఢాకర్ చీజే చలే గే కామ్ పూరా హో జాయ్ ఐసే థోడే కహతే హే భగవాన్ ఆవ్ హమ్కో జ్ఞాన్ సునాకర్ చలే జావ్.
రెండవది అయింది పతితులను పావనంగా తయారు చేస్తారు, అలా కాదు చదువును చదివించి నేరుగా వెళ్ళిపోతారు, దానితోటి కార్యం పూర్తి అయిపోతుంది. ఓ ఏహే భగవంతుడా రండి మాకు జ్ఞానాన్ని వినిపించి వెళ్ళిపోండి అని అలా ఏమైనా అంటారా?
ఈ జ్ఞానం పరమాత్మ కే పతిత పావన ఆవ్ ఔర్ హమ్ పతితో కో ఆకర్ కే పావన బనా సకతే.
ఈ గాయనం లేదు, పరమాత్మకైతే గాయనం ఉంది. హే పతిత పావనుడా రండి, వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్ళండి.
బాబా పతిత పావనుడు రండి.
మరి బాబా పతిత పావనుడైతే అయ్యారు. మరలా టీచర్ రూపంలో మనల్ని చదివిస్తున్నారు కూడా. మనకు తండ్రి టీచర్ గా అయ్యి చదువు చదివిస్తున్నారు అని ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఈ ఉద్దేశంతో కూర్చొని ఉండరు. మీరు బేహద్ తండ్రి యొక్క యాదిలో స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఆత్మలమైన మనం ఇప్పుడు 84 జన్మలు పూర్తి పాత్ర చేసి వాపస్ వెళ్తాము అని లోపల అయితే మీరు అర్థం చేసుకుంటారు. మన 84 జన్మల చక్రం పూర్తి అయింది. ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మనం సత్యుగి కొత్త జన్మలో వచ్చే వాళ్ళం అయ్యాము. మరియు సత్యుగంలోకి వెళ్ళడం కోసం ఇప్పుడు తండ్రి మనకు రాజయోగం యొక్క శిక్షణను కూడా ఇస్తున్నారు. ఏ యోగం యొక్క శిక్షణను ఇస్తున్నారు? ఏ యోగంలో అయితే రహస్యం నిండి ఉందో ఆ యోగాన్ని ఇస్తున్నారు. ఎటువంటి ఏ రహస్యం నిండి ఉంది? నరు నుంచి నారాయణుడిగా ఎలా అవుతారు అన్న రహస్యం నిండి ఉంది. అంటారు గీతలో కూడా రాజయోగం యొక్క శిక్షణ ఉంది అని. భగవంతుడు వచ్చి కృష్ణుడు అర్జునునికి రాజయోగాన్ని నేర్పించారు అని. కానీ అందులో వారు కృష్ణుని యొక్క పేరును వేసేశారు. వాస్తవంగా కృష్ణుడు సాకారుని యొక్క పేరు అయింది. సాకారుని మొత్తం ప్రపంచం ఒప్పుకోదు. మొత్తం ప్రపంచం అయితే నిరాకారుడైన పరమేశ్వరుణ్ణి ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ గీతలో నిరాకారుడైన పరమేశ్వరుని యొక్క పేరు ఉన్నట్లయితే మొత్తం ప్రపంచమంతా ఆ గీతను ఒప్పుకునేది. అందరూ కూడా అర్థం చేసుకునేవారు గీత అయింది సర్వధర్మాల యొక్క మాత పిత అని. ఈ పెద్ద పొరపాటు జరిగిన కారణంగా గీతను ప్రపంచంలోని అన్ని ధర్మాల వారు ఒప్పుకోరు. కేవలం భారతదేశంలోనే మాన్యత ఉంది, అందులో కూడా కృష్ణుని పేరుని వేసేసిన కారణంగా అందరూ సంకోచపడుతున్నారు. చిట్ట చివరకు వాస్తవంగా భగవంతుడు ఎవరు అన్నది అర్థం చేసుకోలేదు. రాముడా, కృష్ణుడా, శంకరుడా, శివుడా అని.
బాపు జాంకే, వచ్చేది జాంకే, ఈ రాజ్యానికి శిక్ష
అయితే తండ్రికి కూడా తెలుసు, పిల్లలకు కూడా తెలుసు ఈ రాజయోగం యొక్క శిక్షణ తండ్రి వచ్చి ఇస్తున్నారు మహారాజు మరియు మహారాణిగా తయారు చేయడం కోసం. మిగతా చదువులు ఏవైతే ఉన్నాయో ఆ చదువులను చదివి ఎవరు కూడా రాజులుగా అవ్వరు. ఈ చదువు ఎటువంటిది అంటే తండ్రి వచ్చి జన్మ జన్మాంతరాల వరకు రాజరికాన్ని ఇస్తారు. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద 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 రాజులయ్యారు, మహారాజులయ్యారు, పెద్ద పెద్ద రాజ్యాధికారులు అయ్యారు. ఆ రాజ్యాధికారులకు రాజరికం, మహారాజరికం, రాణి పదవి వరకు చేర్చేటటువంటి వారు ఎవరయ్యారు? ఈ రాజరికం మరియు మహారాజరికాన్ని ఎవరు నేర్పించారు? ఎప్పుడొకప్పుడు నేర్పించి ఉంటారు, లేకపోతే ప్రపంచాన్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఏ ఆత్మలోనైనా అలాగే వచ్చేది.
పరమపిత పరమాత్మని ఆటంకే తల్లికి అంతమే ఆటంకే ఓ సత్యుక్తి ఆదికి రాజా ఎంతో దేవజాతం.
అంటే పరమపిత పరమాత్మనే వచ్చి కలియుగ అంతిమంలో వచ్చి ఆ సత్యుగం యొక్క స్వర్గీయ రాజరికాన్ని మనకు ఇచ్చి వెళ్తారు. పిల్లలకు తెలుసు రాజయోగం యొక్క శిక్షణ ద్వారానే మనం సత్యుగం యొక్క రాజులుగా మరియు రాణులుగా అవుతాము. ఒక తండ్రి తప్ప ఇంకెవరు కూడా నేర్పించలేరు అసాధారణమైనటువంటిది. తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు, విశ్వానికి మాలికులుగా చేయడం కోసం ఒకేసారి వచ్చి చదివిస్తారు. వారైతే అనుకుంటారు వారు మాటి మాటికి వస్తారు భగవంతుడు అని. సత్యుగంలో హిరణ్యకశిపుని వధించడం కోసం నరసింహ అవతారంలో వస్తారు. త్రేతాయుగంలో రావణ్ణి వధించడం కోసం రాముని అవతారంలో వస్తారు. ద్వాపర యుగంలో కౌరవులు మరియు పాండవుల యొక్క యుద్ధం చేయించడం కోసం కృష్ణుని రూపంలో వస్తారు. కలియుగ అంతిమంలో కలంకీధర అవతారాన్ని తీసుకుని వస్తారు అని. కానీ తండ్రి చెప్తారు, పిల్లలు నేను ప్రతి యుగంలో వచ్చి నేను ఏం చేస్తాను? సత్యుగంలో అయితే మనుషులందరూ కూడా 16 కళా సంపూర్ణులుగా ఉంటారు. అక్కడ వచ్చి 16 కళా సంపూర్ణుల కంటే ఇంకా ఎటువంటి శ్రేష్టమైనటువంటి కళలు వారిగా తయారు చేస్తాను. త్రేతలో అయితే రామరాజ్యం ఉంటుంది, ఆ రామరాజ్యానికి ఎంత గాయనం ఉంది, ఎంత సుఖశాంతి అయినటువంటి సుసంపన్నమైనటువంటి రాజ్యాన్ని చూపిస్తారు. మరి అక్కడ నేను రావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ద్వాపర యుగంలో కృష్ణుని రూపంలో వచ్చి ఉన్నట్లయితే మరి కృష్ణ భగవంతుడు వచ్చి ద్వాపర యుగం అంతిమంలో యుద్ధం చేయించినట్లయితే మరి పాపి కలియుగాన్ని స్థాపన చేశారా? ఇది కూడా అవ్వదు. భగవంతుడు ఉన్నత కార్యాన్ని చేసి వెళ్తారు అంటే వారు ఉన్నతమైనటువంటి ప్రపంచాన్ని స్థాపన చేసే వెళ్తారు. వారేమైనా పాపి కలియుగాన్ని స్థాపన చేసి వెళ్తారా? మరి భగవంతుడు ఇప్పుడు కలియుగ అంతిమంలో ఈ సృష్టి మీద వస్తారు.
कलयुग के अंत में जब वो आता है तो चारों युगों की शूटिंग कराता है।
కలియుగ అంతిమంలో ఎప్పుడైతే వారు వస్తారో అప్పుడు నాలుగు యుగాల యొక్క షూటింగ్ ని చేయిస్తారు.
ఈ
విధంగా అయితే ఫిల్మ్ ఉంటుంది, డ్రామా జరుగుతుంది, నాటకం జరుగుతుంది, అవన్నీ కూడా నాలుగు సీన్లు ఉంటాయి మోస్ట్లీ. అదే విధంగా ఈ సృష్టి కూడా ఒక డ్రామా రంగస్థలం అయింది. ఇందులో కూడా నాలుగు యుగాల యొక్క నాలుగు సీన్లు ఉన్నాయి. ఆ నాలుగు సీన్ల యొక్క రిహర్సల్ ను తండ్రి వచ్చి చేయిస్తారు. ఎప్పుడైతే సత్యయుగం యొక్క రిహర్సల్ పూర్తి అవుతుందో అప్పుడు వారు ప్రత్యక్షం అవుతారు. అదే విధంగా త్రేతాయుగం యొక్క రిహర్సల్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు వారు ప్రత్యక్షం అవుతారు భగవంతుని రూపంలో. ద్వాపరయుగం యొక్క రిహర్సల్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు కృష్ణ పిల్లవాణి రూపంలో ప్రత్యక్షం అవుతారు. మరి కలియుగ అంతిమంలో అదైతే శాస్త్రంలో కూడా గాయనం చేయబడి ఉంది కలంకీధర అవతారం అని. ప్రపంచంలోని అన్ని కలంకాలను తన తల మీద తీసుకుని ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. ప్రపంచంలోని మనుషులు వారిని గుర్తించలేకపోతారు. అందుకనే గీతలో రాయబడి ఉంది, నేను ఎప్పుడైతే సాధారణ మనిషి తనువులో వస్తానో మనుషులు నన్ను మూర్ఖ బుద్ధి అనుకుని స్వయం మూర్ఖ బుద్ధి లాగా పాత్ర చేస్తారు, మరి నన్ను గుర్తించలేకపోతారు. మరి తండ్రి వచ్చి చెబుతున్నారు, నీ బుద్ధిలో చదువు యొక్క లక్ష్యం ఉంటుంది, మీరు శక్తితో చదువుతారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, మనం చూడండి ఎక్కడ కూర్చున్నాము అని. మనుషుల యొక్క ధ్యానం అయితే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సమయం చదువు చదవాలి అన్న విషయం బుద్ధిలో ఉండాలి. ఆడుకునేటప్పుడు ఆటల విషయం బుద్ధిలో ఉండాలి.
అది
ఇప్పుడు మీకు తెలుసు, మనం బేహద తండ్రి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. ముందు అయితే ఈ విషయం మనకు తెలిసి ఉండేది కాదు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు అన్న విషయం ఏ మనిషి మాత్రులకు తెలియదు. గీతనైతే చదువుతూ ఉంటారు, కానీ గీత ద్వారానే భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు అన్న విషయం వారికి తెలియదు. గీత భాగవతం వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతూ చదువుతూ సత్సంగం చేస్తూ చేస్తూ మనుషుల యొక్క బుద్ధిలో ఏమీ ఉండదు.
అది
మీకు అన్ని అర్థం చేయించడం కోసం తండ్రి నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. పది ఎనిమిది అరవై ఐదు యొక్క రెండవ
పేజీ.
పిల్లలైతే సత్సంగాలు చాలా చేసి ఉంటారు, మాటలు కూడా శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. భగవంతుడు వచ్చి సత్సంగం చేయిస్తారు అన్న విషయం, ఈ విషయం ఎవరి బుద్ధిలో కూడా రాదు. సత్సంగం అనగా సత్యమైనటువంటి సాంగత్యం. ఈ ప్రపంచంలో అయితే అందరూ కూడా అసత్యమైన వారు, ఎవరు కూడా సత్యమైన వారు లేరు. మరి సత్సంగం ఎలా అవుతుంది? భగవంతుడు తండ్రి వచ్చి ఈ సృష్టి మీద సత్యమైనటువంటి సాంగత్యాన్ని నేర్పిస్తారు. మాటలు చాలా శాస్త్రాలు చదువుతారు. కానీ వారి బుద్ధిలోకే రాదు, వారి యొక్క బుద్ధిలో ఎప్పుడు ఈ ధ్యానం, ఏ విచారణ రాదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. జన్మ జన్మాంతరాలు మనం భక్తి చేస్తూ వచ్చాము. ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇంకెవరు కూడా ఇవ్వలేరు. ఎంతవరకు తండ్రి రారో అంతవరకు విశ్వ యజమానత్వం యొక్క వారసత్వం ఎవరికి కూడా లభించదు. భలే ఈ ప్రపంచంలో హిట్లర్ ఉండేవారు, నెపోలియన్ ఉండేవారు, ముస్సోలిని ఉండేవారు. వారు చాలా ఆకాంక్ష అనగా కోరిక పెట్టుకుని ఉండేవారు. మేము మొత్తం విశ్వం మీద రాజ్యాధికారాన్ని అనగా రాజరికాన్ని ప్రాప్తించుకోవాలి అని. కానీ బాహుబలం ఆధారంగా విశ్వంలో ఎవరు కూడా రాజ్యం చేయలేరు. ఈ నియమం తయారు చేయబడి ఉంది. ఇంద్రే వచ్చి ఎప్పుడైతే రాజయోగాన్ని నేర్పిస్తారో ఆ రాజయోగ బలం ఆధారంగా మనుషులు విశ్వం యొక్క రాజ్యాన్ని పొందుకుంటారు. దానికే శాస్త్రాల్లో వర్ణన కూడా ఉంది. శంకరునికి విశ్వనాథుడు అన్నటువంటి టైటిల్ ని, ఉపాధిని ఇచ్చి ఉన్నారు. వారు మొత్తం విశ్వానికి నాథుడు అనగా కంట్రోల్ చేసేవారు. వారు గుర్తుగానే జెండాను కూడా తయారు చేస్తారు. విశ్వ విజయ్ కరికే దిక్లావే, తబ్ హోవే ప్రభు పూర్ణ హమారా, జెండా ఊంచా రహే హమారా. వాస్తవంగా జెండాలో ఏవైతే మూడు వస్త్రాలు ఉన్నాయో అవి బ్రహ్మ, విష్ణు మరియు శంకర్ త్రిమూర్తులకు గుర్తు అయింది. శరీరాన్ని వస్త్రం అని అంటారు. ఆ ముగ్గురు శరీర రూపీ వస్త్రాల గుర్తుగా భారతదేశంలో ఈనాడు ఏదైతే తిరంగా జెండాను తయారు చేస్తారో ఆ తిరంగా జెండా ఏమి కాగితపు జెండా, వస్త్రాల జెండా కాదు. విశ్వం మీద విజయాన్ని ప్రాప్తించుకోవడం ఆ జెండా మనకి నేర్పించదు. వీరైతే ముగ్గురు విశేషమైన శ్రేష్టమైన మనుష్య ఆత్మలయ్యారు, దేవాత్మలయ్యారు. ఎవరైతే రాజయోగ బలం ఆధారంగా మొత్తం విశ్వం మీద రాజ్యాన్ని ప్రాప్తించుకున్నారు. మొత్తం విశ్వం మీద కంట్రోల్ ను చేశారు. విశ్వ యజమానత్వం ఒక వారసత్వం ఎలా లభిస్తుంది అన్న విషయం మీ బుద్ధిలో ఉంది. ఎవరి బుద్ధిలో కూడా ఈ విషయం రాదు.
భగవాన్
ఆ భగవంతుడు మన తండ్రి అయ్యాను. ఆ భగవంతుడు స్వర్గం యొక్క రచయిత. ఈ యొక్క విషయాలు ఎవరి బుద్ధిలో కూడా రావు. ఆంగ్లంలో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి మన తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు, హెవెన్లీ గాడ్ ఫాదర్ అయినప్పుడు మరి మనం నరకంలో ఎందుకు కూర్చొని ఉన్నాం? కోట్లాధిపతి పిల్లలు, మల్టీ మిలియనర్ పిల్లలు మరి ఒక్కొక్క పైసా కోసం కోరిక ఉన్నవారుగా అవుతారా? అలా జరుగుతుందా? జరగదు. ఎప్పుడైతే తమ తండ్రి నుంచి వేరవుతారో అప్పుడే వారు పొట్టపూటికి లేని వారిగా అవుతారు. మరి అలాగే పిల్లలైన మనకు పరమాత్మ తండ్రి లభించి ఉన్నారు. మన బుద్ధిలో కూర్చుంది ఇప్పుడు పరమాత్మ తండ్రి వచ్చి మనకు రాజయోగం యొక్క చదువును చదివిస్తున్నారు అని. కానీ ఇంత ఉండి కూడా పిల్లలైన మనం తమను దుఃఖీలుగా ఎందుకు అనుభవం చేసుకుంటాం? కారణం పరమాత్మ తండ్రితోటి ఏదైతే బుద్ధి యోగం ఉండాలో ఆ బుద్ధి యోగం ఇప్పుడు మనకి జోడింపబడలేదు. మాయా రావణుడు అనేక సార్లు మన బుద్ధి యోగ మార్గాన్ని తప్పించేస్తారు, భ్రమింప చేస్తారు మరియు అనిశ్చయ బుద్ధిగా తయారు చేసేస్తారు. అందుకనే గీతలో కూడా రాయబడి ఉంది, అనిశ్చయ బుద్ధి వినశ్యతి, నిశ్చయ బుద్ధి విజయతి. మన యొక్క నిశ్చయం పైనే మొత్తం ఆధారమంతా ఉంది. మనం స్వర్గంలో ఎందుకు ఉండకూడదు? ఈ నరకంలో మనం దుఃఖీలుగా అయి ఎందుకు కూర్చొని ఉన్నాం? భగవంతుణ్ణి హే పతిత పావనుడు అని అంటారు. కానీ మనం దుఃఖంలోకి ఎందుకు వచ్చాము అన్న విషయం బుద్ధిలోకి రాదు. తండ్రి ఎప్పుడైనా పిల్లలకు దుఃఖాన్ని ఇస్తారా? భక్తి మార్గంలో అయితే అలాగే అనేస్తారు, నీవే దుఃఖాన్ని ఇస్తావు, నీవే సుఖాన్ని ఇస్తావు అని. ఇప్పుడు భగవంతుడు తండ్రి పిల్లలకు దుఃఖాన్ని ఇస్తారా? భగవంతుడు అయితే వచ్చి సుఖం యొక్క సృష్టిని రచిస్తారు. సత్యుగి త్రేతారూపి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. రామకృష్ణుల ప్రపంచాన్ని రచించి వెళ్తారు. వారు ఏమి దుఃఖపు సృష్టిని రచించి వెళ్లరు. తండ్రి పిల్లలైన మీకోసం సృష్టిని రచిస్తారు. తండ్రి మీకోసం ఏదైతే సృష్టిని రచిస్తారో అది దుఃఖపు సృష్టిని రచించరు. ఏ విధంగా అయితే ప్రపంచంలో కూడా హద్దు తల్లిదండ్రులు ఉంటారో వారు తమ పిల్లల కోసం సుఖశాంతిని కోరుకుంటారు. దుఃఖాన్ని అశాంతిని ఇల్లు ఎప్పుడైతే పురాతనమైనదిగా అయిపోతుందో అప్పుడు పిల్లలకి కొత్త ఇల్లుని ఇచ్చి వెళ్తారు. ఇదైంది హద్దు విషయం. ఇదండి సృష్టి యొక్క బేహద్ రూపి ఇల్లు. తండ్రి వచ్చి ఈ బేహద్ రూపి సృష్టిని రచిస్తున్నారు. మరి తండ్రి దుఃఖం కోసం సృష్టిని రచిస్తారా? అలా కాదు, ఇదైతే జరగనే జరగదు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతం మీద నడిచేవారయ్యారు. మరి ఏ పిల్లలైతే శ్రీమతం మీద నడుస్తారో వారి కోసమే అంటారు శ్రీమద్ భగవద్గీత అని. ఆ భగవంతుని యొక్క మతాన్ని చెప్పేటటువంటి శ్రీమద్ భగవద్గీత. భగవంతుడు స్వయం వచ్చి ముఖం ద్వారా వినిపిస్తారు, అనగా నోటి ద్వారా వినిపిస్తారు. అప్పుడే మొత్తం సృష్టి యొక్క కళ్యాణం అవుతుంది. భలే ఆఫీసుల్లో కూర్చుని ఉన్నారు, వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు, అయినప్పటికీ బుద్ధిలో అయితే కూర్చుని ఉంది. భగవంతుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని. మరి బుద్ధిలో తప్పకుండా వస్తుంది. బుద్ధిలో వచ్చినట్లయితే స్మృతి కూడా వస్తుంది. తండ్రి చెబుతారు పిల్లలు నన్ను స్మృతి చేయండి. నా పేరును జపించాల్సిన అవసరం లేదు. నేను ఏ కర్మనైతే చేసి వెళ్తానో ఆ కర్మను స్మృతి చేయండి. కర్మ ఆధారంగానే భగవంతునికి అనేక పేర్లు ఇచ్చి ఉన్నారు. అప్పుడే పేరుకి ఇంత మహిమ జరుగుతుంది. లేకపోతే నామాన్ని పేరుని ఉచ్చరించినంత మాత్రాన పునరన లాభం ఏమీ లేదు. భగవంతుని చదువు చదవడం కోసం మాకైతే రోజు ఉదయాన్నే క్లాస్ కు వెళ్ళవలసి ఉంటుంది. క్లాస్ లోకి వెళ్ళేటటువంటి వారికి గుర్తుకు వస్తుంది. మిగతా ఎవరైతే క్లాసుకు రారో వారు చదువును మరి చదివించేటటువంటి వారిని ఎలా అర్థం చేసుకోగలరు? ఎవరి బుద్ధిలో ఎంత మహత్వం అయితే కూర్చొని ఉందో అంతే చదువు చదువుతారు. ఇవి కొత్త విషయాలు అయ్యాయి.
ఓ పడాయి మేబీ జో బచ్చే రెగ్యులర్ హోతే వో అచ్చా ఇన్సాన్ పాస్ కర్కే ఉంచి పడ పాయే.
ఆ చదువులో కూడా ఏ పిల్లలైతే రెగ్యులర్ అయి ఉంటారో వారు కూడా మంచిగా పరీక్ష పాస్ అయ్యి ఉన్నత పదవిని పొందుకుంటారు. ఇక్కడ కూడా తండ్రి చదువు అయింది. తండ్రి వచ్చి ఏదైతే చదువు చదివిస్తారో ఆ చదువులో కూడా అందులో కూడా నెంబర్ వారీగా వెలువడతారు. కొంతమంది అయితే అటువంటి శ్రేష్టంగా చదివేటటువంటి వారు ఫస్ట్ క్లాస్ అనగా మొదటి శ్రేణిలో పాస్ అవుతారు, పాస్ విత్ ఆనర్లు గా అవుతారు. వారిని భగవంతుని యొక్క తల మీద 8 లేదా 9 యొక్క మాల రూపంలో చూపిస్తారు. తొమ్మిది మనుల రూపంలో ఆ మాల భగవంతుడు శంకరుని తల మీద ప్రకాశించుచున్నట్లు చూపిస్తారు. అనగా ఆ 9 మంది శ్రేష్ట ఆత్మలు వారిని భగవంతుడు అతి స్నేహం ఉన్న కారణంగా తమ తలపైన ఎక్కించుకుంటారు. రెండో వారు ఎటువంటి ఫస్ట్ క్లాస్ ఆత్మలు అంటే వారు 108 మాలలో వస్తారు.
खाना होती है वैजयंती माला, वो वैजयंती माला में एक सौ आठ मणके होती है, वो एक सौ आठ मणके एक सौ आठ से छात्रों की यादगार है।
ఏదైతే మాల ఉందో విజయంతి మాల, ఆ మాలలో వైజయంతి నూట ఎనిమిది మనులు ఉంటాయి. ఆ నూట ఎనిమిది మనులు నూట ఎనిమిది శ్రేష్ట ఆత్మలకు గుర్తు అయింది. వారు శ్రేష్ట చదువును చదివి, ఫస్ట్ క్లాస్ చదువును చదివి ప్రపంచంలో ఈ పదవిని పొందుకున్నారు. వారి యొక్క గుర్తుగానే ప్రతి ధర్మంలో ఈ మాలను తిప్పుతారు.
హిందూ ముసల్మాన్ సిక్ ఈసాయి
హిందువులు కానివ్వండి, ముసల్మాన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, ఈసాయిలు కానివ్వండి, యహూదీలు కానివ్వండి, అన్ని ధర్మాల్లో కూడా ఈ వంద మనుల యొక్క మాలను తిప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి అయింది వెయ్యి ఎనిమిది యొక్క మాల. అంటారు కూడా వెయ్యి ఎనిమిది శ్రీ శ్రీ సద్గురు మహారాజ్ అని. వారైతే ఆ గురువులు అయితే వారి పైన టైటిల్ ని ఫిట్టింగ్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా అయితే ఈ విషయం భగవంతుని యొక్క విషయమైంది. ఆ వెయ్యి మంది ఆత్మలు భుజాల రూపంలో విశేషంగా భగవంతునికి సహయోగులుగా అవుతారు.
భగవాన్
భగవంతుని సహస్ర బాహు అని అంటారు, సహస్ర భుజాధారి అని కూడా అంటారు. ఆ భగవంతుడు ఈ సృష్టి మీదకు వచ్చి ఆ వెయ్యి మందిని వారి యొక్క సహయోగి భుజాలుగా చేసుకుంటారు. అందుకనే వెయ్యి ఎనిమిది మాల కూడా ప్రసిద్ధి అయి ఉంది. తర్వాత అయింది 16108 మాల. వారిని గోప గోపికల రూపంలో చూపించడం జరుగుతుంది. ఎవరైతే గుప్త పాత్రను చేశారు,
గుప్త సంబంధ పరమాత్మకే
గుప్త సంబంధాన్ని పరమాత్మతో జోడించారు, అందుకని వారికి గుర్తుగానే అయింది ఈ 16108 మాల. వీరు ఎటువంటి ఆత్మలు అంటే భలే ఏ జన్మలో కూడా రాజ్యాన్ని పొందుకోరు, కానీ రాజయోగాన్ని నేర్చుకుని రాజ పరివారంలో జన్మ జన్మాంతరాలు జన్మ తీసుకోవడానికి అధికారులుగా అవుతారు. మరి మిగతా వారు ఎవరైతే క్లాస్ లోకి రారో వారు చదువును మరియు చదువు చదివించేటటువంటి వారిని ఎలా అర్థం చేసుకోగలరు? మరి అయితే ఈ చదువులో రెగ్యులారిటీ అనగా రోజు క్లాస్ కు వెళ్ళడం మరియు పంక్చువాలిటీ అనగా కరెక్ట్ టైం కి క్లాస్ కు వెళ్ళడం, ఈ రెండు విషయాలు చాలా తప్పనిసరి అయింది. ఆ లౌకిక చదువులో కూడా ఈ రెండు విషయాలు చాలా తప్పనిసరి అయింది, మరియు ఈ ఈశ్వరీయ చదువులో కూడా ఈ రెండు విషయాలు చాలా తప్పనిసరి అయింది. ఇది కొత్త విషయాలు అయ్యాయి. ఈ కొత్త విషయాలు మీకే తెలుసు. బేహద తండ్రి ఎవరైతే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేటటువంటి వారు కూర్చొని కొత్త ప్రపంచం కోసం మన జీవనాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తారు. ఎప్పటి నుంచి అయితే మాయ యొక్క ప్రవేశం అయిందో మాయ ప్రవేశించిన కారణంగా మనం గొప్ప సమానంగా తయారైపోయాం.
ఉంటుంది.
ఎప్పటి నుంచి మాయ యొక్క ప్రవేశమైంది? ఎప్పటి నుంచి అయితే ఈ ప్రపంచంలో ద్వైతవాదం మొదలైందో అప్పటి నుంచి మాయ యొక్క ప్రవేశమైంది. రెండు రాజ్యాలు, రెండు మతాలు, రెండు ధర్మాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ద్వైతవాదం కారణంగా ఈ ప్రపంచం గొప్ప సమానంగా తయారైపోయింది. ఎప్పటి నుంచి? ద్వాపర యుగం నుంచి. పేరు ఏమని పెట్టుబడి ఉంది? ద్వాపర యుగం. అంటే ఎప్పటి నుంచి అయితే ద్వైతవాది యొక్క రాజ్యం నడిచిందో దాని పేరు పెట్టడం జరిగింది ద్వాపర యుగం అని. రెండు పురులు, ఒక పురి కాదు, పురి అనగా రాజు, అంటే ఒకరి రాజ్యం కాదు, ఇద్దరిద్దరి రాజ్యం మొదలైంది. అనగా ఒకరి మతం నడవదు. సత్యత్రేత యుగాల్లో అయితే ఒకే రాజు ఉండేవారు. ఒకరే రాజ్యమే ఉండేది, ఒకే ధర్మం ఉండేది, ఒకే మతం ఉండేది, ఒకే వర్ణం ఉండేది. అందుకని ప్రపంచంలో ఏకత ఉండేది. ఈనాటి ప్రపంచంలో అనేకత అనేది ఎందుకు నిండి ఉంది? ఎందుకంటే రెండు రెండు మత పంథాలను నడిపించేవారు, ద్వైతాన్ని వ్యాపింప చేసేవారు ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు, గురునానక్ 2500 సంవత్సరాల లోపలే ఈ ప్రపంచంలో వచ్చారు. వారు వచ్చి ప్రపంచాన్ని రెండు రెండు వర్ణాలుగా విభజన చేశారు. మరి కలలు తగ్గుతూ పోతాయి. మనుషుల బుద్ధి భ్రమిస్తూ పోతుంది, ద్వైతవాదం పెరుగుతూ పోతుంది, పరస్పరం కొట్లాటలు పెరుగుతూ పోతాయి. మాయ అటువంటి గొయ్యి త్రవ్వుతుంది, మనకు ఏమి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలను మేల్కొల్పారు. ఏంటి, పిల్లలను అజ్ఞాన అంధకారం నుంచి, అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొల్పడం కోసం తండ్రికి రావాల్సి ఉంటుంది. అజ్ఞాన నిద్ర నుంచి వచ్చి మేల్కొల్పుతారు. అదేమి స్థూల నిద్ర యొక్క విషయం కాదు, ఇది అజ్ఞాన నిద్ర యొక్క విషయమైంది. అజ్ఞాన నిద్రలో అందరూ కూడా నిద్రిస్తూ ఉండేవారు. అందుకని ముస్లిమాన్లు అంటారు, ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడు కబ్ర దాఖిల్ అవుతారు అని. కబ్ర దాఖిల్ అనగా శవాన్ని పూడ్చే గుంట, లేకపోతే గోరి అనగా గోరిలో ప్రవేశిస్తుంది అని అంటారు. ఏమిటి, ఎవరెవరైతే శరీరాలను వదులుతూ ఉంటారో వారు కబ్ర దాఖిల్ అనగా గోరీలో ప్రవేశిస్తూ ఉంటారు, వారి ఆత్మ గోరీలో ప్రవేశిస్తుంది. వాస్తవంగా ఆత్మ ఎప్పుడు కబ్ర అనగా గోరీలో ప్రవేశించదు. ఆత్మ అయితే అజరమైనటువంటిది అనగా ముసలితనం లేనటువంటిది మరియు అమర అయినటువంటిది. అమర్ అనగా మరణించినటువంటిది, మరియు చైతన్యమైంది. అది ఒక శరీరాన్ని విడిచిపెడుతుంది. ఏ విధంగా అయితే గీతలో కూడా చెప్పబడి ఉంది, ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెడుతుంది, మరొక శరీరాన్ని వస్త్రాన్ని ధారణ చేస్తుంది అని. అదే విధంగా ఆత్మ కూడా అజర్ అమర్ అవినాశి అయింది, అది ఎప్పుడు కూడా మట్టిలో కలవదు. కానీ ఇది మాత్రం తప్పనిసరి అయింది. ద్వాపర యుగం నుంచి బహుమతం అనేక మతం ఎప్పుడైతే ప్రపంచంలో వస్తాయో అప్పుడు ఆత్మ క్రిందకు దిగజారుతూ పోతుంది. ఆత్మ యొక్క కలలు తీవ్ర వేగంగా క్రిందకు దిగజారుతూ పోతాయి, జడత్వమైన బుద్ధిగా అవుతూ పోతుంది. జడత్వమైన బుద్ధిలో ఆత్మ ఏదైతే ఉందో అది శరీరాన్ని స్మృతి చేస్తుంది. తమను కూడా శరీరం అనుకుంటారు, దేహం అనుకుంటారు, ఇతరులను కూడా మట్టి అయినటువంటి దేహం రూపంలో చూడడం మొదలు పెడతారు. అయితే మట్టిని చూస్తూ చూస్తూ ఆత్మ జడత్వంగా అయిపోతుంది. ఆ జడత్వమైన బుద్ధిని పరమాత్మ వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మరలా దివ్యంగా తయారు చేస్తారు, అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొల్పుతారు. జ్ఞానమైతే సాగరుడైన తండ్రే ఇస్తారు. ఒక జ్ఞాన సాగరుడు తప్ప ఇంకెవరు కూడా జ్ఞాన రత్నాలను ఇవ్వలేరు. అందుకని సాగరం నుంచి అనగా సముద్రం నుంచి రత్నాలు వెలువడ్డాయి అని చూపిస్తారు. పద్నాలుగు రత్నాలు వెలువడ్డాయి. ఎప్పుడైతే సాగరమంతన జరిగిందో అనగా సముద్రాన్ని చిలికారో అప్పుడు రత్నాలు వెలువడ్డాయి. ఆ రత్నాలను దేవతలు మరియు అసురుల మధ్య పంచడం జరిగింది. వాస్తవంగా ఇది అయితే జ్ఞాన సాగరుని యొక్క విషయమైంది. మన యొక్క మోస్ట్ బిలీవ్డ్ తండ్రి అనగా నమ్మదగినటువంటి వారు, నిజాయితీ గల వ్యక్తి ఒక్కరే అయ్యారు. వారే జ్ఞాన సాగరుడయ్యారు, పతిత పావనుడయ్యారు. వారే మనకు వచ్చి జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఈ యుక్తి ద్వారా బాబా మనల్ని పావనంగా తయారు చేస్తారు అని. ఎలా వచ్చి పావనంగా తయారు చేస్తారు అని ఆర్తనాదం చేస్తారు. హే పతిత పావనుడు అని అంటారు, కేవలం అన్నంత మాత్రాన తయారైపోతారా, పావనంగా అయిపోతారా? పతితుల నుంచి పావనంగా తయారు చేయడం కోసం వారు సాంగతికు రంగులోకి రావాల్సి ఉంటుంది. తండ్రి వస్తారు, పిల్లలైన మనల్ని సాంగత్యపు రంగులోకి తీసుకుని దృష్టి యొక్క సాంగత్యపు రంగును ఇస్తారు, వాచ యొక్క సాంగత్యపు రంగును ఇస్తారు, వైబ్రేషన్స్ యొక్క సాంగత్యపు రంగును ఇస్తారు, కర్మేంద్రియాల యొక్క సాంగత్యపు రంగును కూడా ఇస్తారు. మరియు ఆ సాంగత్యపు రంగుతో పిల్లలైన మనల్ని వచ్చి పైకి లేపుతారు. ప్రపంచంలో కూడా పతనం ఏ విధంగా అయింది, ఎలా అయింది?
అనేక మత ప్రేరణ వాళ్ళు ధర్మపితాయే
ప్రపంచంలో కూడా అనేక మతాలను వ్యాపింప చేసేటటువంటి ధర్మపితలు వచ్చారు.
మహాత్మా బుద్ధ ఆయే బౌద్ధ ధర్మ ఫైలాయా, క్రైస్ట్ ఆయే సిక్కిం ధర్మ ఫైలాయా, ఔర్ ఉన్కే సంఘ కే రంగ్ మే ఆటంకి దుర్గంధితు.
ఏ విధంగా ఈనాటికి 2500 సంవత్సరాల లోపు ఇబ్రాహిం వచ్చారు, మరి వారు ఇస్లామిక్ ధర్మాన్ని వ్యాపింప చేశారు, మహాత్మా బుద్ధుడు వచ్చారు బౌద్ధ ధర్మాన్ని వ్యాపింప చేశారు, క్రైస్తు వచ్చారు క్రిస్టియన్ ధర్మాన్ని వ్యాపింప చేశారు, మరి వారి యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చి ప్రపంచం కిందకు దిగజారుతూ పోయింది. మరి అనేకుల యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చిన కారణంగా ప్రపంచం కిందకు దిగజారుతుంది. ఒక్క పరమాత్మ తండ్రి ఎవరైతే అజన్మ అభోక్త నిరాకారి నిర్వికారి నిరహంకారి అని అంటారు, వారి యొక్క సాంగత్యపు రంగులోకి ఎప్పుడైతే పిల్లలమైన మనం వస్తామో అప్పుడు మనం శ్రేష్టంగా అవుతాము, పతితుల నుంచి పావనంగా అవుతాము. మన యొక్క దృష్టి అపవిత్రంగా అయిపోయింది, పతితంగా అయిపోయింది. మన యొక్క వృత్తి అనగా వైబ్రేషన్స్ అపవిత్రంగా అయిపోయాయి. మన కర్మేంద్రియాలు కూడా అపవిత్రంగా అయిపోయాయి. ఇప్పుడు ఆ కర్మేంద్రియాలకు పరమాత్మ తండ్రి వచ్చి శ్రేష్ఠ ఇంద్రియాల యొక్క స్నేహం చేయడం నేర్పిస్తారు. ఏ శ్రేష్ఠ ఇంద్రియాల ద్వారా అయితే సత్యయుగం మరియు త్రేతాయుగంలో ఏదైతే జన్మ జరుగుతుందో అది కూడా సుఖమయమైన జన్మ జరుగుతుంది. ఈనాటి ప్రపంచంలో అయితే ఏదైతే మలమూత్రాల ద్వారా జన్మ జరుగుతుందో, మలమూత్రాల యొక్క ఆకర్షణ ద్వారా జన్మ జరుగుతుందో, బ్రెస్ట్ ఇంద్రియాల ద్వారా జన్మ జరుగుతుందో, దాని ద్వారా తేలు మరియు మండ్రగబ్బలు లాంటి వారు జన్మ తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల్ని నష్టపరుస్తారు అనగా కాజేస్తారు. మరి చూడండి, ఈనాటికి 400 సంవత్సరాల ముందు ఔరంగజేబు యొక్క జన్మ జరిగింది. ఏ తండ్రి ద్వారా వారి యొక్క జన్మ జరిగింది? షాజహాన్ ద్వారా జన్మ తీసుకున్నారు. తను తమ తండ్రిని తీసుకువెళ్లి ఎక్కడ వేసేసారు? జైల్లో వేసేసారు. మరి అటువంటి తేళ్లు మండ్రగబ్బలు లాంటి వారు ఈనాటికి 400-500 సంవత్సరాల ముందు నుంచే జన్మ తీసుకోవడం మొదలైంది. ఈనాడైతే ఇంటి ఇంటిలో కూడా ఇదే పరిస్థితి అయింది. సుఖాన్ని ఇచ్చేటటువంటి పిల్లల జన్మ తీసుకునేటటువంటి ఇల్లు ఒకటి కూడా లేదు. మరి అయితే తండ్రి వచ్చి మిమ్మల్ని ఎంతటి పావనంగా తయారు చేస్తారంటే మీరు నరు నుంచి నారాయణుడు లాగా శ్రేష్టంగా అవుతారు. కానీ పతితుల నుంచి పావనంగా కేవలం అన్నంత మాత్రాన అయిపోరు. దానికోసం పురుషార్థం చేయవలసి ఉంటుంది. నీకు తెలుసు ఈ సమయంలో అందరూ పతితులు మరియు భ్రష్టాచారులు అని. మేము భ్రష్ట ఇంద్రియాల ద్వారా ఆచరణ చేసేటటువంటి భ్రష్టాచారులము కాము. మేము శ్రేష్ఠ ఇంద్రియాల ద్వారా సంతానానికి జన్మనిచ్చేటటువంటి వారిని అని ఎవరు హృదయాన్ని హత్తుకుని చెప్పరు, చెప్పలేరు. నెమలి యొక్క ఉదాహరణ స్వరూపంగా కృష్ణునికి నెమలి ఈకలను చూపిస్తారు. భారతదేశంలో నెమలిని రాష్ట్రీయ పక్షిగా భావిస్తారు. ఇది దేనికి గుర్తు అయింది? నెమలి యొక్క పవిత్రతకు గుర్తు అయింది. అంటారు నెమలి సంభోగం ద్వారా సంతానానికి జన్మనివ్వదు. మగ నెమలి ఎప్పుడైతే నాట్యం చేస్తుందో అప్పుడు ఆడ నెమలి మగ నెమలి యొక్క కన్నీటిని తాగుతుంది. ఆ నేత్రాల యొక్క శ్రేష్ఠ ఇంద్రియాల యొక్క జలం అనగా కన్నీటి ద్వారా వారికి సంతానం యొక్క జన్మ జరుగుతుంది. ఈనాటికి కూడా అటువంటి ఉదాహరణలను చూపించి ఉన్నారు. మరి సత్యుగ త్రేతాయుగంలో అయితే ఇంకా ఎంత శ్రేష్టమైనటువంటి జన్మ జరుగుతుంది? ఇప్పుడైతే మొత్తం ప్రపంచం అంతా భ్రష్టాచారం అయింది, భ్రష్టాచారులయ్యారు. ఈ యుగంలో శ్రేష్టాచారులు ఎవరు కూడా లేరు. అందుకని భగవంతుడు చెబుతారు ఈ భ్రష్టాచారాన్ని నిలిపివేయండి. భగవంతుడు వచ్చి మొదటి విషయం ఏమని చెబుతారు? మొదటి విషయం ఏమని చెబుతారు? ఈ భ్రష్ట ఇంద్రియాల ఆచారాన్ని నిలిపివేయండి అని చెబుతారు. ఇప్పుడు ఈ జనరేషన్ అనగా తరం అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతెంత అయితే జనసంఖ్య పెరగాలో 500-700 కోట్ల మంది వారు వృద్ధి అయిపోయారు. ఇప్పుడు వినాశనం కానుంది ఈ ప్రపంచం. అణుబాంబులు తయారైపోయి ఉన్నాయి. ఈనాటికి 65-70 సంవత్సరాల ముందు అణుబాంబులు తయారు కాలేదు. అరవై ఐదు సంవత్సరాల ముందు భగవంతుని యొక్క గుర్తు జాడ కూడా ఈ సృష్టి మీద ఉండేది కాదు. అరవై ఐదు సంవత్సరాల లోపలే చాలా మంది భగవంతులు భారతదేశంలో పుట్టుకు వచ్చారు. మరి తప్పకుండా సత్యమైనటువంటి వజ్రం కూడా ఈ సృష్టి మీద వచ్చి ఉంటారు. ఎప్పుడైతే సత్యమైన వజ్రం వస్తారో అప్పుడు ఒకవైపు కొత్త ప్రపంచం యొక్క స్థాపన కోసం మనుషుల బుద్ధిలో జ్ఞానాన్ని నాటుతారు. మరి రెండో వైపు ఈ పురాతన పతిత ప్రపంచం యొక్క వినాశనం కోసం అణుబాంబుల యొక్క నిర్మాణాన్ని కూడా చేయిస్తారు. ఆ అణుబాంబులు ఈ సృష్టి మీద తయారైపోయి ఉన్నాయి. ఆ అణుబాంబుల గురించి గీతలో కూడా వర్ణన ఉంది. హే అర్జున్ అని నోరును తెరిచి చూపించారు. ఈ నా దవడలు ఉన్నాయి కదా, ఈ దవడల మధ్యలో మొత్తం సృష్టి అంతా నమలబడుతుంది. ఇది కింద దవడలు మరియు పై దవడలు అయ్యాయి. పైన కూడా అణుబాంబులు తేలియాడుతున్నాయి. పృథ్వీ లోపల సముద్రంలో కూడా అణుబాంబులను దాచిపెట్టి ఉన్నారు. ఈ రెండు రకాల అణుబాంబుల మధ్యలో ఈ ప్రపంచమంతా నమలబడుతుంది. శాస్త్రాల్లో రాసి ఉంది ఇంకా ఈ ప్రపంచం 40,000 సంవత్సరాలు నడుస్తుంది అని. అలా అనుకుని మనుషులు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచం ఇంకా 40,000 సంవత్సరాలు నడవదు. బుద్ధే భ్రష్టం అయిపోయి ఉంది. వారికి బుద్ధిలో కూర్చునే కూర్చోదు. భ్రష్టాచారం ఏ వస్తువు యొక్క పేరు అన్నది వారికి ఏం తెలుసు? అందుకనే వారు ప్రపంచాన్ని భ్రష్టాచారి ప్రపంచం అని అనుకోరు. ఎవరైనా లంచం తీసుకున్నారు, లంచాన్ని తినేస్తారు, దొంగతనం చేస్తారు, అసత్యం చెబుతారు, దానినే వారు భ్రష్టాచారం అని అనుకుంటారు. వాస్తవంగా భ్రష్ట ఇంద్రియాల ద్వారా ఆచరణని భ్రష్టాచారం అని అంటారు. విషాన్ని తాగడం మరియు విష వికారాలను సాగించడం ఇది మొదటి నెంబర్ లో భ్రష్టాచారం అయింది. విష వైతరిణి నదిలో స్వయం కూడా మునకలు వేస్తూ ఉంటారు మరియు ఇతరులు కూడా మునకలు వేస్తూ ఉంటారు. స్వయానికి కూడా బయటకు వచ్చేటటువంటి మార్గం తెలీదు మరియు ఇతరులకు కూడా బయటకు వచ్చేటటువంటి మార్గం తెలియదు. మరి తండ్రి, ఈ యొక్క ఈ జీవన రూపి నావ ఏదైతే విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉండేదో, ఇప్పుడు ఆ విషయ వైతరణి నది నుండి తండ్రి బయటకు తీయడానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ మీరు తండ్రి యొక్క సన్ముఖంలో ఉంటారు, అందుకని మీ బుద్ధి తండ్రితోటి లగ్నం అవుతుంది. అందుకని మీ బుద్ధిలో వస్తుంది ఈ జ్ఞానము తండ్రి తప్ప ఇంకెవరు నేర్పించలేరు అని. మరి పిల్లలైన మీరు కుసాంగత్యంలోకి ఎప్పుడైతే వెళ్తారో, చాలా మందితోటి కలుస్తూ ఉంటారో, మరి వాతావరణంలోకి వచ్చినట్లయితే మీ బుద్ధి కూడా చేజారిపోతుంది. మరి ఏదైతే మీ సన్ముఖంలో ఉండేటటువంటి అవస్థ ఉంటుందో ఆ అవస్థ ఉండదు, ఆ అవస్థ మారిపోతుంది. ఏమని చెప్పారు?
ऊपर उठने और नीचे गिरने का कारण क्या बताया?
పతితంగా అవ్వడానికి మరియు పావనంగా అవ్వడానికి పైకి లేవడానికి కింద పడిపోవడానికి కారణం ఏమని చెప్పారు? తండ్రి సన్ముఖంలోకి వచ్చినప్పుడు నిశ్చయ బుద్ధులుగా అవుతారు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మరి వాతావరణంలోకి వచ్చి వాతావరణం యొక్క ప్రభావంలోకి వచ్చి అనిశ్చయ బుద్ధులుగా అయిపోతారు. మరి కారణం ఏమైంది? ఒకరి యొక్క సత్యమైన సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది. ప్రపంచంలో మిగతా వారందరూ అసత్యమైన వారు. అందరూ కూడా మాయావి రూపాలయ్యారు. ఈ నేత్రాల ద్వారా ఏదైతే చూస్తారో అదంతా కూడా మాయావి రూపమైంది.
आँख की इंद्री जहाँ जहाँ तक जा रही है देखने में, इस आँख की इंद्री से जो कुछ हम देखते हैं वो सब माया का रूप है. कोई सत्य नहीं है, सब असत्य है.
इंदुकनी तुलसीदास कुड़ा से पहलू गो गो चरा जहाँ लग मन जाई सो सब माया जानो भाई अनगई అనగా ఈ నేత్రాలు ఇంద్రియాలు అయ్యాయి కదా. ఈ నేత్రాల రూపి ఇంద్రియాలు ఎక్కడ ఎక్కడ వరకు అయితే చూడడానికి వెళ్తున్నాయో ఈ నేత్రాల రూపి ఇంద్రియాల ద్వారా ఏదైతే మనం చూస్తామో అదంతా మాయావి రూపమైంది. ఎవరు కూడా సత్యమైన వారు కాదు, అందరూ కూడా అసత్యమైన వారే. ఒక్క తండ్రే ఈ నేత్రాల ద్వారా కనిపించరు. ఏ విధంగా మన ఆత్మ ఈ నేత్రాల ద్వారా కనిపించదు? మరి ఆత్మల తండ్రి ఎవరైతే పరంపిత పరమాత్మ శివ జ్యోతిర్బిందు ఉన్నారో వారు ఈ నేత్రాల ద్వారా చూడడానికి ఎలా కనిపిస్తారు?
तब हमारी बुद्धि में बैठता है कि ये ज्ञान सिवाय परमपिता परमात्मा ने आकार के और कोई साकार मनुष्य नहीं दे रही.
వారు ఎప్పుడైతే ఎవరో ఒకరు తనువులో వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారో అప్పుడు మన బుద్ధిలో కూర్చుంటుంది ఈ జ్ఞానం. ఒక్క పరంపిత పరమాత్మ నిరాకారుడు తప్ప ఇంకా ఏ సాకారం మనిషి మాత్రులు కూడా ఇవ్వలేరు అని. మరి మీరు ఇక్కడ వచ్చి సన్ముఖంలో కూర్చుంటారు, అందుకనే మీకు నశ పెరిగిపోతుంది. పరమాత్మ కూర్చొని మీకు జ్ఞాన బాణాలను వేస్తారు. అందుకనే మధువనానికి మహిమ ఉంది. మధువనంలో మురళీలు మ్రోగాయి. ఎక్కడ మ్రోగాయి? ఎవరో అన్నారు మధువనంలో అని. మధువనంలో మ్రోగాయి. అయితే వారు ఏదైతే బృందావన ధామం ఉందో ఆ బృందావనంలో ఒక వాటికను అనగా తోటను తయారు చేశారు. ఆ వాటికకి ఆ తోటకి మధువనం అని పేరు పెట్టారు. భక్తి మార్గంలో అయితే కేవలం స్మృతి చిహ్నాలను తయారు చేస్తారు. ఇక్కడైతే స్మృతి చిహ్నం యొక్క విషయం కాదు, ఇక్కడైతే ప్రాక్టికల్ విషయమైంది. మధువనంలో మురళీలు మ్రోగాయి అని పాడుతారు. ఆ మురళీలు అయితే చాలా చోట్లకు వెళ్తాయి. కానీ మీరు ఇక్కడ సన్ముఖంలో కూర్చొని అర్థం చేసుకుంటారు మరియు ఇతరులకు వెళ్లి అర్థం చేయిస్తారు. పిల్లలను జాగ్రత్త పరుస్తారు. పిల్లలు ముందు జాగ్రత్తగా ఉండండి అని. ఎటువంటి అసంబద్ధమైన అనగా అవ్యవస్థ సత్సంగాలను చేయవద్దు. ఏంటి ఇక్కడ తండ్రి యొక్క సన్ముఖంలో వస్తారు, విని వెళ్తారు, మరి బయటకు వెళ్లి ఆ వైబ్రేషన్స్ ని వ్యాపింప చేయండి, ఇతరుల ప్రభావంలోకి రావద్దు. ఆ గురువులు, సాధువులు మొదలైన వారు మీకు పురాతన విషయాలు వినిపిస్తూ ఉంటారు, భయపెట్టేస్తారు మరియు ఈ చదువు నుంచే విముఖులుగా చేసేస్తారు. మరి మీరు వారి ప్రభావంలోకి వచ్చేసారు కదా. తండ్రి మాటలను మర్చిపోతారు మరియు తండ్రితోటి సంపర్కం కూడా చేయరు, అనగా కలవనే కలరు. మరి తండ్రి అంటారు, పిల్లలు నాతోటి కలిసిన తర్వాత ఒక నెలకి 2 నెలల్లో నాకు తప్పకుండా ఉత్తరం రాస్తూ ఉండండి. ఒకవేళ ఉత్తరం రానట్లయితే తండ్రి అనుకుంటారు పిల్లవాడు మరణించాడు అని. ఒక సత్యమైన తండ్రి యొక్క సాంగత్యమే చేస్తాము, ఇంకా ఎవరి సాంగత్యం చేయము అని ఈ ప్రతిజ్ఞను చేయండి. మేము ఒక్క తండ్రి ద్వారానే వింటాము మరియు ఒక్కరి యొక్క ఆజ్ఞని ఒప్పుకుంటాము. అందరి యొక్క బాప్ దాదా, టీచర్, సద్గురువు ఒక్కరే అయ్యారు. ఆ ప్రపంచంలో అయితే తండ్రి వేరుగా ఉంటారు, దాదా అనగా అన్నయ్య వేరుగా ఉంటారు, టీచర్ వేరుగా ఉంటారు మరియు సద్గురు వేరుగా ఉంటారు. మరి ఇక్కడ మరి ఇక్కడైతే వారే మన యొక్క తండ్రి అయ్యారు, వారే మన దాదా అనగా అన్నయ్య అయ్యారు, పెద్ద అన్నయ్య అయ్యారు, వారే మన యొక్క టీచర్ అయ్యారు మరియు వారే మన యొక్క సద్గురు అయ్యారు. మరి ఇక్కడైతే అన్ని కొత్త విషయాలు అయ్యాయి. మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వవచ్చు, జ్ఞాన విషయాలు మీకు తెలుసు. అందరు కూడా నేతి నేతి అనగా మాకు తెలీదు మాకు తెలీదు అని అంటూ వచ్చారు. మాకు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతాల గురించి తెలీదు అని అంటారు. గీతలో కూడా భగవంతుడు అర్జున్ తోటి చెప్పారు, హే అర్జున్, నీకు నీ యొక్క ముందు వెనుకటి జన్మల గురించి తెలియదు, నేను వచ్చి నీకు చెబుతాను. మనకు రచయిత మరియు రచనల గురించి తెలిసి ఉండేది కాదు.
అది నా తాతయ్యే పోయి ఆటలు చెప్పాలి.
ఇప్పుడు తండ్రి వస్తారు, వారే వచ్చి అర్థం చేయిస్తారు. కలియుగి గురువుల్లో కూడా అందరూ నెంబర్ వారుగా ఉన్నారు, నెంబర్ వారు అయ్యారు. ఏమని చెప్పారు? ఒక్క గురువు కూడా తండ్రి సమానమైనటువంటి వారు లేరు. తండ్రి కేవలం వచ్చి పిల్లలైన మిమ్మల్ని తండ్రి సమానంగా తయారు చేసి వెళ్తారు. మిగతా ప్రపంచంలో ఎవరిది తండ్రి సమానమైన స్థితి తయారవ్వదు.
అనుష్ఠానం భగవాన్
అందుకనే ఏవైతే అనుష్ఠానాలు జరుగుతాయో ఆ అనుష్ఠానాలలో భగవంతుని పూజ చేయడానికి ముందు నవగ్రహాల పూజ జరుగుతుంది. నవగ్రహాల పూజ జరుగుతుంది. 9 మంది శ్రేష్ఠ ఆత్మలు అయ్యారు. అందులో వారి పూజ అన్నది జరుగుతుంది. కొంతమందికి అయితే లక్షలాది మంది ఫాలోవర్స్ అనగా అనుచరులు ఉంటారు. మన సద్గురువు అయితే ఒక్కరే అని మీరు అనుకుంటారు. ఇక్కడైతే మరణించడం మొదలైన విషయమే లేదు. ఇక్కడైతే తండ్రి వచ్చి మీకు జీవిస్తూ మరణించడాన్ని నేర్పిస్తారు. ఏమిటి? శరీరంతో మరణించేటటువంటి విషయం ఏమీ కాదు. ఏ విధంగా అక్కడ కాశీకు వెళ్తారు, కాశీ కర్వట్ను తింటారు. కాశీ కర్వట్ అనగా ఒక అంధకారమైన బావి ఉంది, అందులో కింద ఒక కత్తి అమర్చబడి ఉండేది. పైనుంచి దూకుతారు, మరి మరణిస్తారు. శివునికి అర్పణం అయ్యామని అనుకునేవారు. ఇక్కడైతే ఇటువంటి విషయం ఏమీ లేదు. మరణించడం మరియు చంపేటటువంటి విషయం ఏమీ లేదు. ఇక్కడైతే బాబా మీకు అర్థం చేయిస్తారు, మీరు జీవిస్తూ మరణించండి అని. శ్రీమతం మీద ఎవరైతే నడుస్తారో వారు ఆ ప్రపంచం నుంచి జీవిస్తూనే మరణిస్తారు. మీ తండ్రి అయిన వారైతే అమరుడయ్యారు, అందుకనే అమర్నాథుడు అని అంటారు. మన ఆత్మను కూడా అమర కథను వినిపించి అమరులుగా తయారు చేస్తారు. అమరపురిలోకి తీసుకువెళ్తారు. మరి మిమ్మల్ని సుఖధామంలోకి పంపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు నిర్వాణ ధామం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు. 10/8/65 యొక్క 3వ పేజీ అక్కడ మరణించడం జీవించడం ఉండదు. ఎక్కడ తండ్రి ధామం ఏదైతే ఉందో అక్కడ ఆత్మలు జీవించడం మరణించడం అనే విషయం అంటూ లేదు. అలా అయితే ఆత్మ మరణించదు మరియు జీవించదు. కేవలం శరీరాన్ని వదిలేస్తుంది, అప్పుడు అంటారు మృత్యువును పొందుకున్నారు. మరియు శరీరం కొత్త వస్త్రాన్ని ధారణ చేస్తుంది, అప్పుడు అంటారు కొత్త జీవనాన్ని ధారణ చేశారు అని. బుద్ధిలో ఉంటుంది. ఆత్మలను మనం ఒక శరీరాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చుంటాము అని. మరి ఎవరు ఎంత చదివి ఉంటారు దాని అనుసారంగా వారు పదవిని పొందుకుంటారు. ఏంటి ఈ చదువు అయితే పరమాత్మ తల్లి అయింది, 16 కళా సంపూర్ణులు అని అంటారు. మరి ఇది 16 కళా సంపూర్ణులుగా తయారు చేసేటటువంటి చదువు అయి ఉంటుంది. అందుకని పేరు పెట్టబడి ఉంది రామచంద్రుడు మరియు కృష్ణచంద్రుడు అని. దేనితోటి పోలుస్తారు? చంద్రునితోటి పోలుస్తారు, ఎందుకంటే చంద్రుడు 16 కళా సంపూర్ణంగా కూడా అవుతారు మరియు కళాహీనంగా కూడా అవుతారు. మనిషి ఆత్మలు ఎప్పుడైతే కలియుగంలో కళాహీనంగా అయిపోతారో వారి బుద్ధిలో అంధకారమే అంధకారం ఉంటుంది. మరి సత్యుగ ఆదిలో ఆత్మలు ఎప్పుడైతే 16 కళా సంపూర్ణులుగా అవుతారో అప్పుడు వారి బుద్ధిలో ప్రకాశమే ప్రకాశం ఉంటుంది. మరి ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ తండ్రి దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. తర్వాత ఎవరు ఎంత చదువు చదువుకుంటారో దాని అనుసారంగా పదవిని పొందుకుంటారు. క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత మంచి రీతిగా మనం చదువు చదువుతామో ఆ చదువు యొక్క పదవి ఈ మృత్యులోకంలో లభించదు. ఏంటి ఆ ప్రపంచంలో అయితే ఏవైతే చదువులు చదువుతారో మాస్టర్గా అయ్యేటటువంటి చదువులు, డాక్టర్లుగా అయ్యేటటువంటి చదువులు, ఇంజనీర్లుగా అయ్యేటటువంటి చదువులు మరియు వకీలుగా అయ్యేటటువంటి చదువులు వారు ఇక్కడే చదువు చదువుతారు, దాని యొక్క ప్రారంభాన్ని కూడా ఇక్కడే భోగిస్తారు. కానీ పరమాత్మ వచ్చి ఏదైతే చదువు చదివిస్తారో ఆ చదువు యొక్క ప్రారంభం ఇక్కడ లభించదు. మరి ఎక్కడ లభిస్తుంది? కొత్త సత్యుగి ప్రపంచంలోకి వెళ్లి మీకు దాని యొక్క ప్రాప్తి లభిస్తుంది. మరి దీని యొక్క అర్థం మీరు శరీరాలను విడిచిపెట్టవలసి వస్తుంది అని కాదు. ప్రపంచంలో అందరూ శరీరాలను విడిచిపెట్టి వెళ్ళినట్లయితే మరి కొత్త ప్రపంచం యొక్క రచన ఎలా అవుతుంది? అందుకనే మీరు జీవిస్తూ మరణిస్తారు. మనం సత్యుగంలోకి వెళ్లి రాజ్యం చేసేవారిని. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇది మీ యొక్క అంతిమ జన్మ అయింది. మరలా మనం వాపస్ వెళ్తాము, ముక్తిధామం నుంచి సుఖధామానికి వెళ్తాము. తండ్రి పిల్లలకు ఎంత రిఫ్రెష్ చేస్తారు. ఈ 84 జన్మల చక్రంలో మనం వస్తాము అని ఆత్మ అనుకుంటుంది. పరమాత్మ అంటారు నేను ఈ చక్రంలో రాను అని. ఏంటి ఆత్మ మరియు పరమాత్మ యొక్క ముఖ్య తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? ఆత్మలు 84 జన్మల చక్రంలో వస్తారు. మరి పరమాత్మ 84 జన్మల చక్రంలో రారు. మరి ఆత్మ అనుకుంటుంది ఈ 84 జన్మల చక్రంలో నేను రావాల్సి ఉంటుంది అని. మరి పరమాత్మ అంటారు నేను ఈ చక్రంలో రాను అని. ఎవరైతే చక్రంలో రారో వారు మాలలో కూడా రారు. ఎవరైతే చక్రంలో వస్తారో వారే మాల యొక్క నెంబర్లే వస్తారు. నాకైతే ఈ సృష్టి చక్రం యొక్క మొత్తం జ్ఞానం ఉంది. ఇదైతే మీకు తెలుసు, దేహత తండ్రి పతిత పావనుడయ్యారు. మరి పతితం నుంచి పావనంగా తయారు చేయడానికి దేహత తండ్రికే రావాల్సి ఉంటుంది. మనుషులు దేహత తండ్రి అవ్వలేరు, మనుషులైతే హద్దులో ఉంటారు. ఆ బేహద తండ్రి అయితే ఒక్కరే అయ్యారు. మీకు తెలుసు ఆత్మమైన మనం అక్కడ ఉండేవారినే అయ్యాము అని. అక్కడి నుంచి మరలా శరీరంలోకి వచ్చాము. మొట్టమొదట పాత్ర చేయడం కోసం ఎవరు వచ్చారు? ఆత్మలు ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో అప్పుడు మొట్టమొదట ఎవరు వచ్చి పాత్ర చేస్తారు? ఎవరు అన్నారు? ఎవరైతే తండ్రి ద్వారా వారసత్వం తీసుకున్నారో వారు అని. బాబా అంటున్నారు, జోరుగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి బాబా అడుగుతున్నారు ఎవరు తీసుకున్నారు వారసత్వం? మరి ఎవరు అన్నారు? రాముడు మరియు కృష్ణుడు అని. మరి రాముడు మరియు కృష్ణుని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదట ఈ సృష్టి మీద వస్తారు. రాముని ఆత్మ తండ్రి రూపంలో వస్తారు, మరి కృష్ణుని ఆత్మ పిల్లవాని రూపంలో వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాల్ని అర్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు. మనం ఆత్మలం నిరాకారి ధామం నుంచి వస్తాము అని. ఎవరికైతే ధార్మిక బుద్ధి ఉంటుందో వారి బుద్ధిలోనే ఉంటాయి. ఆత్మలమైన మనం నిరాకారి ధామంలో ఉంటాము. ఇక్కడ పాత్ర చేయడం కోసం వస్తాము. ఈ సమయం పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. ఏమని చెప్తారు? ధార్మిక బుద్ధి అనగా రిలీజియస్ మైండెడ్ అని ఎవరిని అన్నారు? రిలీజియస్ మైండ్ అనగా అసలైన ధార్మిక బుద్ధి ఎవరిదంటే ఎవరి బుద్ధిలో అయితే ఈ విషయం తొందరగా కూర్చుంటుంది. ఏమని? మనం ఆత్మలం అని. ఎవరైతే తమను తాము తొందరగా ఆత్మిక స్థితిలో స్థితిని చేసుకుంటారో వారయ్యారు ధార్మిక బుద్ధి కలిగిన వారు. ధార్మిక బుద్ధి అని అంటారు. మేము జ్యోతిర్బిందు ఆత్మలం అన్న విషయం ఎవరి బుద్ధిలో అయితే తొందరగా కూర్చోదో వారందరూ అధర్మీలు అయ్యారు. ఏంటి, ఎవరు అన్నారు విధర్మీలు అని? అవును. ఓం శాంతి.